Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వెల్పులు కార్యక్రమం సెప్టెంబర్ 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
భట్టి విక్రమార్క అనే సినిమాని గురించిన విశేషాలు చెప్పుకున్నాం. ఈ వారం నేను మీకు NTR నటించిన 69వ చిత్రమైన కాడెద్దులు ఎకరం నెల అనే చిత్ర విశేషాలను గురించి చెప్తాను. ఈ చిత్రం అక్టోబర్ 6, 1960 విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ఉన్న విశేషం ఏమిటంటే, NTR నటించిన చిత్రాలన్నింటిలోకెల్లా జత దినోత్సవం అంటే కేవలం 2 రోజులు మాత్రమే ఆడిన సినిమాగా కాడెద్దులు ఎకరం నేల అనే సినిమాని చెప్తారు. కానీ గమ్మత్ ఏమిటంటే, ఈ మధ్యన మన కుటుంబాల్లో మామూలుగా పెళ్లిళ్ల సమయంలో గాని వేడుకల సమయంలో గాని కలిసినప్పుడు డమ్షల్ ఆర్ట్స్ అని ఒక ఆట ఆడడం మనం చూస్తూ ఉంటాం. ఈ ఆటలో తప్పకుండా ఈ పేరు అనేది మాత్రం వస్తుంది, కాడెద్దులు ఎకరం నేల. ఎందుకంటే అనుకరించడం కూడా కష్టం గనక ఈ చిత్రాన్ని, ఈ పేరుని ఎన్నుకుంటారన్నమాట. ఇది NTR నటించిన చిత్రాల్లోకెల్లా పరాజయం చెందిన చిత్రంగా చెప్తారు. కొన్ని కేంద్రాల్లో మొదటి ఆటతోనే దీన్ని తీసేశారని చెబుతారు. ఈ చిత్రానికి జంపన దర్శకత్వం వహించగా పొన్నలూరి వసంత్ కుమార్ రెడ్డి గారు దీన్ని నిర్మించారు. ఇందులో రామారావు గారు, షావుకార్ జానకి గారు, రేలంగి గారు మొదలైన వారు నటించారు. NTR నటించిన 70వ చిత్రం భక్త రఘునాథ. ఈ చిత్రం నవంబర్ 4, 1960 విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం సముద్రాల రాఘవాచార్య గారు, కథ కూడా వీరే అందించారు, అనువాదం కూడా వీరే అన్నమాట. ఇందులో కాంతారావు గారు, జమున గారు, రామారావు గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మన ఘంటసాల మాస్టారు అందించారు. ఇందులో మంచి పాటలు ఏమిటంటే, ఆగబోయి ఆగబోయి ఓ గజేంద్రమ అన్న పాట, నీ గుణగానము అమృతపానము ఆనందమంతా నాదేలే అనే మంచి మంచి పాటలు ఈ భక్త రఘునాథ అనే చిత్రంలో ఉన్నాయన్నమాట. NTR గారు నటించిన 71వ చిత్రం సీతారామ కళ్యాణం. ఈ చిత్రం జనవరి 6, 1961 విడుదలైంది. భూ కైలాస్ తర్వాత రామారావు గారి చిత్రంలో రావణ పాత్రని ధరించారు. ఈ సినిమాలో రామారావు గారు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. రావణుడు తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో NTR చెప్పుకున్నారు. ఆంధ్రపత్రిక అనే వారపత్రికకి NTR ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. హర్నాథ్, గీతాంజలి, శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్రను కాంతారావు గారు ధరించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖ, వీరి సీతారాముల్ని సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపబడింది. ఇందుకు రామారావు గారు ఆశ్చర్య రామాయణం, విచిత్ర రామాయణం లాంటి గ్రంథాలని పరిశీలించారు. చిత్రానికి తొలుత ఎస్ రాజేశ్వరరావు గారు పనిచేశారు. రుద్ర వీణతో శివుడిని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట కానరార కైలాస నివాస అనే పాట. ఆ తర్వాత జటాకటాహ అన్న రావణకృత లేదా రావణ విరచిత శివతాండవ స్తోత్రం కూడా ఈ చిత్రంలో కనిపిస్తుంది. రాజేశ్వరరావు గారు వీటన్నింటినీ స్వరపరిచారు. తెలుగు చిత్ర గీతాల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్ గా చెప్పదగిన సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఇందులోనిదే. జనక్యా కమలాంజలి పుట పద్మరాగైతే అన్న సంస్కృత పదం జానకి దోసుట కెంపుల పోగై వంటి చక్కటి తెలుగు పదంగా ఈ చిత్రంతో మారింది. సినిమాకు ఛాయాగ్రాహకునిగా రవికాంత్ నగాయిచ్ వ్యవహరించారు. తర్వాతి కాలంలో ప్రముఖ ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా పేరు పొందిన రవికాంత్ కి ఇదే తొలి సినిమా. ఈ చిత్రానికి దర్శకత్వం నందమూరి తారక రామారావు గారు, నిర్మాణం నందమూరి త్రివిక్రమరావు గారు. ఇందులో హర్నాథ్, గీతాంజలి, ఎన్టీ రామారావు గారు, బి సరోజాదేవి గారు, చిత్తూరు నాగయ్య గారు, గుమ్మడి గారు, మిక్కిలినేని గారు, కాంతారావు గారు, ఛాయాదేవి గారు, కస్తూరి శివరావు గారు, వల్లభాజోస్తుల శివరామ్ గారు, శోభన్ బాబు, కొమ్మినేని శేషగిరిరావు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గాలిపెంచల నరసింహారావు గారు, గీత రచన సముద్రాల రాఘవాచార్య గారు, సంభాషణలు కూడా వీరే రచించారు. ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్, కళ టివిఎస్ శర్మ గారు, నిర్మాణ సంస్థ NAT పిక్చర్స్ అంటే నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ అన్నమాట, అంటే మన NTR స్వీయ నిర్మాణ సంస్థ. రవికాంత్ బాబుభాయ్ మిశ్రీ శిష్యుడు. సీతారామ కళ్యాణం సినిమాకి బొంబాయి నుంచి ఈయన రప్పించారు. ఈ సినిమాలో రావణుడి ఒక్కో తల మాట్లాడడం గొప్ప ఫీట్ గా చెప్పుకున్నారు. సీతారామ కళ్యాణం మొత్తం సినిమా అంతా తానే చూసుకున్నా, తానే దర్శకుడైనా కూడా దర్శకుడిగా తన పేరు వేసుకోలేదట రామారావు గారు. దర్శకత్వం NAT యూనిట్ అని టైటిల్స్ వేశారు. IS మూర్తి గారు సహకార దర్శకుడిగా పనిచేశారు. ఈయన తర్వాత దర్శకుడై ఇరుగు పొరుగు అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సీతారామ కళ్యాణంలో ఒక్కో షాట్ కూడా అవుట్డోర్లో లేదని రామారావు గారు గర్వంగా చెప్పేవారు. అంటే మొత్తం ఇండోర్లోనే సెట్లన్నీ వేశారన్నమాట. రామ లక్ష్మణుల్ని తీసుకుని అరణ్య మార్గంలో విశ్వామిత్రుడు వెళ్లే దృశ్యాలన్నీ వాహిని స్టూడియోస్లోని ఫ్లోర్ నంబర్ 1లో సెట్లు వేసి చిత్రీకరించారు. ఇవన్నీ ఎంతో సహజంగా కనిపిస్తాయి. సీతారామ కళ్యాణంలో రామారావు గారు ధరించిన రావణ పాత్ర విశేషంగా నిలబడిపోయింది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. పాటలన్నీ ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇప్పటికీ పెళ్లిళ్లలో నాదస్వర కళాకారులు ఈ పాటని వాయిస్తూనే ఉన్నారు. దర్శకుడిగా రామారావుకు మంచి పేరు రావడంతో తర్వాత తను డైరెక్ట్ చేసిన చిత్రాలకి తన పేరే వేసుకున్నారు రామారావు గారు. కాకపోయినా సినిమాకి ఎవరు డైరెక్టర్ అయినా సెట్లో రామారావు గారి ప్రమేయం బాగా ఉండేది. దర్శకుడికి సలహాలు ఇవ్వడం, పాత్రధారుల చేత నటింపు చేయడం అంతా ఆయనే చూసేవారు. ఇప్పుడు సీతారామ కళ్యాణం చిత్రంలో నుంచి సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే చక్కటి పాట మీకోసం.
కళ్యాణం తమురారండి. మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలందరికీ పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. ఎన్టీఆర్ గారు నటించిన 72వ చిత్రం ఇంటికి దీపం ఇల్లాలే. ఈ చిత్రం జనవరి 26, 1961 విడుదలైంది. ఈ చిత్రానికి టిఆర్ రామన్న గారు దర్శకత్వం వహించగా ఇందులో రామారావు గారు, జగ్గయ్య గారు, జమున గారు, సరోజాదేవి గారు, నాగయ్య గారు, కన్నాంబ గారు, రేలంగి గారు, గిరిజ గారు, రమణారెడ్డి గారు, మాలతి గారు మొదలైన వారు నటించారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు, రామ్మూర్తి గారు దీనికి సంగీతాన్ని అందించారు. నిర్మాణ సంస్థ ఆర్ఆర్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ గారు నటించిన 73వ చిత్రం సతీ సులోచన. ఈ చిత్రం May 5, 1961 విడుదలైంది. ఈ చిత్రానికి మరొక పేరు కూడా ఉందండోయ్. ఆ పేరేంటంటే ఇంద్రజిత్. ఎన్టీఆర్ ఇంద్రజిత్ గాను, ఎస్వి రంగారావు గారు రావణాసురుడిగాను ఈ సినిమాలో నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాల వల్ల దాన్ని ఆపి ఎన్టీఆర్తో తిరిగి నిర్మించారు. కాంతారావు గారు రాముడి పాత్రను ధరించారు. సులోచనగా అంజలీదేవి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం రజనీకాంత్, సబ్నవీస్. నిర్మాణం ఎన్ రజనీకాంత్, డివి సూర్యారావు గారు, కె మాధవరావు గారు. ఈ చిత్రానికి కథని సముద్రాల రాఘవాచార్య గారు అందించగా ఈ చిత్రంలో రామారావు గారు, అంజలీదేవి గారు, ఎస్వి రంగారావు గారు, సంధ్య గారు, కాంతారావు గారు, రాజశ్రీ గారు మొదలైన వారు నటించారు. టివి రాజు గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా గీత రచన, సంభాషణలు సముద్రాల రాఘవాచార్య గారు అందించారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్. ఎన్టీఆర్ గారు నటించిన 74వ చిత్రం పెండ్లి పిలుపు. ఈ చిత్రం May 5, 1961 విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం ఆమంచెర్ల శేషగిరిరావు గారు. జీబీఎన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎన్టీఆర్ గారు నటించిన 75వ చిత్రం శాంత. ఈ చిత్రం 14, 1961 విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం మానాపురం అప్పారావు గారు. ఇందులో రామకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, రాజబాబు గారు, ఎన్టీఆర్ గారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించగా శాంతికళ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎన్టీఆర్ గారు నటించిన 76వ చిత్రం ఏమిటంటే జగదేక వీరుని కథ. ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అండి. ఈ చిత్రం 9, 1961 విడుదలైంది. ఈ చిత్రానికి కథ ఏమిటంటే ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు, పెద్దవాడు ప్రతాప్, చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్కున్న ఒకే కళ చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టూ చేరి సేవలు చేస్తూ ఉండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని ఒక చిన్న కోరిక. చాలా చిన్న కోరిక కదండి నిజంగా. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశ బహిష్కారం చేస్తాడు. అలా బయటికి వెళ్లిన ప్రతాప్ దేవకన్యల కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతూ ఉండగా కలిసిన దయ్యాల సహాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకు వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కానీ అతని తల్లి ప్రార్థనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపాన్ని తిరిగి ఇస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఏం చేస్తుందంటే ఒక రోజున ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపమిస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకుపోయిన వాడితో ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి తన వలువలు దోచిన ప్రతాప్ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కామకూటమనే రాజ్యానికి వెళ్తారు. కామాంతుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరినీ విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్లి చేసుకుని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమెకు శాప విమోచనం అవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి ఆమె స్వర్గానికి వెళ్లిపోతుంది. కానీ ఆ దేవకన్యలందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరిగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు. ఈ చిత్రాన్ని సైంటిఫిక్ రీసెస్తో తీశారు. మనిషి ఐదుగురిగా ఎలా పాడతాడు, ఇంద్ర నాగకుమారులు పోట్లాడుకుంటారు నాట్యం గురించి. ఇంద్రకుమారి మంత్రం చెప్తుంది. సైంటిఫిక్ పద్ధతిలో ఈ మంత్రాన్ని పెట్టారు. కేవి రెడ్డి గారు బీఎస్సీ ఆనర్స్ చదివారు. లీడ్ సీస్లో ఇది పెట్టి దాన్ని క్లైమాక్స్లో వాడారు. ఇంద్రకుమారికి మంత్రం గుర్తొస్తుంది. కేవీ రెడ్డి గారు పెండ్యాల గారికి ఇలా చెప్పారు, మిలిటరీలో బ్రిడ్జి రిథంతో నడవరు, రిథంకి పవర్ ఉంది. పండిట్ ఓంకార్నాథ్ ఠాగూర్ పాడితే వర్షాలు పడ్డాయి. తాన్సేన్ తన సంగీతంతో దీపాలు వెలిగించారు. బాలమురళి, శంకర నేత్రాలయ, లైట్ మ్యూజిక్ మొదలైన వారంతా సంగీతంతో ప్రయోగాలు చేశారు. హనుమంతుడు పాడితే నారద తుంబుర సంఘర్షణ జరిగింది. రాయిని కరిగించి వీణలు పడిపోయాయి. పాట ఆగిపోగానే రాయి గడ్డకడుతుంది. కాబట్టి రిథంకి సంగీతానికి ఇంత పవర్ ఉంది అని కేవీ రెడ్డి గారు ఈ చిత్రాన్ని తీస్తున్న సందర్భంలో పెండ్యాల గారికి చెప్పారట. ఈ చిత్రంలో చాలా మంచి మంచి పాటలున్నాయి. ఉదాహరణకు జలకాలాటలలో అనే పాట చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఈ చక్కటి పాటని ఇప్పుడు విందాం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఒక చక్కటి పాటను విన్న తర్వాత మైండ్ మీడియా శ్రోతలందరికీ వెండి తెర వేల్పులు కార్యక్రమానికి పునః స్వాగతం అండి. ఎన్టీఆర్ గారు నటించిన 77వ చిత్రం ఏమిటంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రం 8 సెప్టెంబర్ 1961 విడుదలైంది. కుటుంబం అంటే కొందరు వ్యక్తుల సమూహం. కదిలే కవితల గలగలా పారే సెలయేరుల నిరంతర గమనంలో ఉండేదే కుటుంబం. పూల గుబాళింపులు మేలు కలిగే మంచి కుటుంబం. అనురాగాల పందిరి వేసుకుని ప్రేమానుబంధాలు తీగల అల్లుకోవాలి. అప్పుడే ఆ పందిరికి అల్లుకున్న తీగకు ఆత్మీయతలు, ఆప్యాయతలు అనే పుష్పాలు వికసించి విరబూస్తాయి. ఈ నేపథ్యంతో వచ్చిన కుటుంబ ప్రధానమైన చిత్రాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విన నా పచేను పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా. ఈ పాటలోని భావాన్ని సన్నివేశానికి అనుగుణంగా సావిత్రి గారు తన కళ్ళతో నటిస్తూ ఈ పాటని అజరామరం చేశారు. నిజంగా ఇందులో ఎంత జీవిత సారం ఉందండి. నవ్విన నాపచేను పండదా అంటే బీడు భూమి అని చెప్పి అందరూ నవ్విన భూమి కష్టం చేసి రాళ్లు పగలగొట్టి విత్తులు నాటి రైతు దుక్కు దున్నితే గనక పండదా అన్న భావం ఇందులో ఉన్నదన్నమాట. కాబట్టి నవ్విన నాపచేను అంటే బీడు భూమి కూడా పండగలదు కదా, మరి ఎగతాళి చేస్తే ఏమిటి? వాళ్ళు నవ్విన చేనునే చూసి పంట పండిన తర్వాత ఆహా ఎంత అద్భుతంగా ఉంది పచ్చటి చేను అని అనుకుని అందరూ మెచ్చుకుంటారు కదా. అలాగే జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎవరైనా మనని ఎగతాళి చేసినా కూడాను తర్వాత మనం మన సొంత ప్రతిభని, మన అంకిత భావాన్ని కనబరిచి కష్టంతో విజయాన్ని సాధిస్తే కనుక అందరూ మనని మెచ్చుకుంటారు అని ఈ పాట ద్వారా మంచి సందేశాన్ని అందించారు. రచయితలు ఎంత గొప్పగా రాసినా కూడా పాత్రలు కూడా పాటల్లో భావానికి తగినట్టుగా నటించకపోతే ప్రేక్షకులు ఆదరించరు. మాటలు రాయడం అంటే మాటలు కాదన్నారు మన మనసు కవి ఆత్రేయ. నిజమే, సినిమా పాటని 10 కాలాల పాటు ఉంచేది పాటలోని అందంగా కూర్చిన మాటలే కదా. మేలిమి బంగారు అనే పాటని పి సుశీల గారు మరి ఇందులో ఆలపించారు. ఈ పాటని ఆరుద్ర గారు రాశారు. ఈ పాట కూడా మీకు గుర్తుండే ఉంటుంది. మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా నీ దేహములో గలు లోపములున్నా ప్రేమ కరువగునా. ఇదండి ఆ పాట. మరొకటి నా వరాల తండ్రి నీవేల పుడితివి అన్న పాట. మిగతా పాటలన్నీ కొసరాజు గారు రాశారు. బగా పెరివినై అన్న తమిళ సినిమాకి తెలుగు రీమేక్ అన్నమాట ఈ సినిమా. మేలిమి బంగరు అన్న పాట నిజానికి తమిళ పాటకి అనుకరణ. కాబట్టి ఈ పాటలో మరి రచయితకి దక్కిన మార్కులు నిజానికి తమిళ రచయితకి దక్కాలన్నమాట. కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమాలో పాటలన్నీ అర్థవంతంగా ఉంటాయి. నిరాశ, నిస్పృహ, వేదన కలిగినప్పుడు మనల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించడానికి, కష్టాలకి ఏ మాత్రం మనిషి కుంగిపోకూడదు అని తెలియజేయడానికి సినీ రచయితలు పాటలకి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. తెలివితేటలు ఉన్నా సరే అంగవైకల్యం కారణంగా సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్న వారికి మనోధైర్యాన్ని అందించిన పాట మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా అన్న పాట. గుండెల్ని తట్టే మాటలతో అల్లుకున్న సినిమా పాట ఇది. బ్యాక్గ్రౌండ్ సంగీతం కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వాన్ని తాపీ చాణిక్య గారు అందించగా ఇందులో నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మాస్టర్ వేణు అందించగా ఇందులో ఘంటసాల, పి సుశీల మొదలైన వారు నేపథ్య గానం చేశారు. గీత రచన కొసరాజు రాఘవాచార్య, శ్రీశ్రీ గారు, సంభాషణలు ఆచార్య ఆత్రేయ గారు. సారథి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మేలిమి బంగారు మెలిక తిరిగిన అన్న పాటని ఇప్పుడు విందాం.
ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Politics, crazy facts, relations, affections, scams, dams, sports, famous holiday spots, gossips, crazy tips. Ila kaadedi ee RJ Venalaki anarham. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టేట్ ఉంటూ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వింటారు
కదా.
మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజ్ పద్మిని. మరి ఎన్టీఆర్ గారు నటించిన వివిధ చిత్రాల గురించి మనం వెండితెర వేల్పులు కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. ఎన్టీఆర్ గారు నటించిన 78వ చిత్రం ట్యాక్సీ రాముడు. ఈ చిత్రం 18 అక్టోబర్ 1961 విడుదలైంది. వి మధుసూదన్ రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డివికే రాజు గారు, కెఎన్ రాజు గారు, కె రామచంద్రం గారు, సిఎస్ రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నందమూరి తారక రామారావు గారు, దేవిక గారు, ఎస్వి రంగారావు గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, రేలంగి గారు, గిరిజ గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని టివి రాజు గారు అందించగా శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విజయాన్ని తన ఇంటి పేరుగా చేసుకున్న ప్రముఖ సినీ దర్శకుడు మధుసూదన్ రావు గారు. ప్రముఖ దర్శకులు ఎల్వి ప్రసాద్, కెఎస్ ప్రకాశ్రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారుల వద్ద దర్శకత్వ శాఖలో మధుసూదన్ రావు గారు పనిచేశారు. 1959 సతీ తులసి అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఆయన తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. అప్పటి నుండి అన్నపూర్ణ, వీరాభిమన్యు, పదండి ముందుగు, ట్యాక్సీ రాముడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాముడు పేరుతో మొదలైంది ఏఎన్ఆర్ దొంగ రాముడు. అంటే ఏఎన్ఆర్ ఖాతాలో దొంగ రాముడు అని ఒక్క చిత్రమే ఉండగా ఎన్టీఆర్ ఖాతాలో మాత్రం రాముడు పేరుతోటి అనేక సినిమాలు విడుదలయ్యాయన్నమాట. ఎన్టీఆర్ గారు నటించిన 79వ చిత్రం గులేబకావళి కథ. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం 5 జనవరి 1962 విడుదలైంది. దీనిలో ఎన్టీఆర్ గారు, జమున గారు నాయికా నాయకులుగా నటించారు. ఒక గులేబకావళి అనేది ఒక బకావళి పుష్పం పేరు అని చెప్పి ఈ సినిమాలో చెప్తారన్నమాట. ఇది శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు గారు రాసిన కాశీ మజిలీ కథల నుండి తీసుకున్న కథ అని చెబుతారు. నిజానికి ఇది హిందీ ఉర్దూలో గుల్ ఏ బకావలి అనే చిత్రంగా తీశారట. ఇందులో హీరో ముస్లిం వేషంలో కనిపిస్తాడు. అతడికి అనువుగా ఉర్దూ పదాలను తెలుగు చిత్ర సాహిత్యంలోకి తీసుకురావడానికి తెలుగు ఉర్దూ భాషల్లో కవైన శ్రీ సి నారాయణ రెడ్డి గారిని బహుశా ఆహ్వానించి ఉండొచ్చు. సినారే గారు రాసిన పాటల్లో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన నన్ను దోచుకొందువటే బన్నెల దొరసాని అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ గులేబకావళి కథని డి యోగానంద్ గారు దీనికి దర్శకత్వం వహించగా నందమూరి త్రివిక్రమరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథని సముద్రాల గారు అందించారు. ఇందులో రామారావు గారు, జమున గారు, నాగరత్నం గారు, ఋష్యేంద్రమణి గారు, హేమలత గారు, ఛాయాదేవి గారు, బాల సరస్వతి గారు, రాజనాల గారు, మిక్కిల్నేని గారు, పద్మనాభం గారు, నల్లరామూర్తి గారు, లంకా సత్యం గారు, బాలకృష్ణ గారు, పేకేటి శివరామ్ గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జోసఫ్ గారు, వేలూరి కృష్ణమూర్తి గారు మొదలైన వారు అందించారు. నేపథ్యగానం సుశీల గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పిజి కృష్ణవేణి, ఎస్ జానకి మొదలైన వారు. గీత రచన సి నారాయణ రెడ్డి గారు. సంభాషణలను సముద్రాల గారు అందించారు. ఛాయాగ్రహణం రవికాంత్ నగాయచ్. నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్, అంటే మన ఎన్టీఆర్ గారి స్వీయ నిర్మాణ సంస్థ. ఇంతకీ చిత్ర కథ ఏమిటంటే పాటలీపుత్ర మహారాజు, వీరికి 2 భార్యలు. రెండో భార్యకు 3 కొడుకులు. పెద్ద భార్య ఒక సిద్ధుని వరం చేత గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డ వల్ల తనకు చూపు పోతుందని తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు. కోయగూడెంలో విజయుడు పెరిగి పెద్దవాడవుతాడు. మహారాణి తమ్ముడు రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఇంతలో రాజుకు కళ్ళు పోతాయి. గులేబకావళి పుష్పం తెచ్చి రాజుగారి కన్నులకు తాకిస్తే చూపు వస్తుందని తెలియడంతో దాన్ని తేవడానికి 3 మూర్ఖులైన చిన్న భార్య కొడుకులు బయలుదేరతారు. విజయుడు కూడా ఈ కార్యం కోసం ప్రయాణమవుతాడు. తోవలో యుక్తిమతి, అంటే మన జమున గారు అనే వగలాడి వేసిన పావుల పందెంలో అన్నలు 3 ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సును అర్పించి సోదరులను మిగిలిన వారిని కూడా విడుదల చేసింది. విజయుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తూ ఉండగా సోదరులు దాన్ని తస్కరించి విజయుణ్ణి బావిలో పడేసి రాజ్యానికి చేరతారు. బావిలో నుంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గులేబకావళి పుష్పాన్ని సాధించడమే కాకుండా గులేబకావళిని పెళ్లి చేసుకుంటాడు. రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించడమే కాక వక్రకేతుతో పోరాడి అంతమొందిస్తాడు. ఇదండి ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో నుంచి నన్ను దోచుకుందువటే అనే మధుర గేయం మీకోసం ఇప్పుడు.
నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని
కన్నులలా దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి.
నన్ను దోచుకొందువటే వేసినావు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని
కన్నులలా దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి.
నన్ను దోచుకొందువటే
మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇందులో రాజకుమారిగా లీలావతి నటించగా రాజ్కుమార్ హీరోగా నటించారు. రెండు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి తీశారు. ఒకే సెట్లో వాళ్లు వెళ్ళాక వీళ్లు నటించేవారు. విజయ వాళ్లు సినిమాలు సాధారణంగా ఇలాగే తీసేవారు. తోటికోడళ్ళు చిత్రంలో వంగవీటి మహాలక్ష్మి లెక్కలు వేసి చూపింది ఆదుర్తి సుబ్బారావు గారు. అన్నపూర్ణ వారికి చూపించారన్నమాట. అప్పటి నుండి విజయ వారి ఈ ట్రెండ్ తోటికోడళ్ళు అనే సినిమాతో మొదలైంది. ఇందులో వంగవీటి మహాలక్ష్మి గారు నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో రెండు భాషల్లోనూ చిత్రాన్ని ఒకేసారి తీస్తే కనుక ఎంత మిగులుతుంది అన్నది ఆదుర్తి సుబ్బారావు గారు అన్నపూర్ణ వారికి లెక్కలు వేసి చూపించారట. అప్పటి నుండి వెలుగునీడల దాకా విజయవారి చిత్రాలన్నీ ఇలాగే తీశారు. ప్రేమలేఖలు అనే చిత్రాన్ని రాజ్ కపూర్తో హిందీలో కూడా ఇదే విధంగా తీశారన్నమాట. ఆసే విరిసే మనసే తనిసే నవజీవనమే ఫలించనులే అన్న పాటని పివి శ్రీనివాస్ గారు సుశీల గారు ఆలపించారు. ఈ మూగ చూపేల బావ మాట్లాడగా నేరవ అన్న పాటను రేణుకు గారు ఘంటసాల గారు ఆలపించారు. ఓ రాయుడో జానపదాలు వేసుకుంటూ ఈలపాట పాడుకుంటూ అన్న పాటని మాధవ పెద్ది గారు ఎస్ జానకి గారు మొదలైన వారి బృందం ఆలపించింది. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా నిన్ను కన్న కొడుకు అన్న పాటని జేవి రాఘవులు గారు ఆలపించారు. టీ షాపులోని పిల్ల షాక్ అయిన కొంట పిల్ల ఈ కొంట చూపులు అన్న పాటని పిఠాపురం గారు కే రాణి గారు ఆలపించారు. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో అన్న పాటని ఘంటసాల గారు ఆలపించారు. మంచి మాటేరా రారా చెలియ మనసు తెలుసుకోరా పిలుపు వినరారా అన్న పాటని రేణుక గారు ఆలపించారు. నవరాగాలు పాడింది ఎలా మది నాట్యాలు ఆడింది చాలా అన్న పాటని పివి శ్రీనివాస్ గారు సుశీల గారు ఆలపించారు. ఎన్టీఆర్ గారు నటించిన 81వ చిత్రం టైగర్ రాముడు. ఈ చిత్రం March 8, 1962 విడుదలైంది. సిఎస్ రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆకాశం శ్రీరాములు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరితో పాటుగా సహ నిర్మాత పంతం చిన్నారావు గారు. ఇందులో ఎన్టీ రామారావు గారు, రాజసులోచన గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, గిరిజ గారు, అమ్మాజీ గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఘంటసాల గారు అందించగా నేపథ్యగాను ఘంటసాల గారు, సుశీల గారు. శ్రీ శ్రీనివాస ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తోటకూర నాడైనా చెప్పావు కాదమ్మా అన్న సామెత ఆధారంగా టైగర్ రాముడు చిత్రం తీయబడింది. ఆశ దురాశ వినాశనానికి ఏలా ప్రయాస వృధాయాతని అన్న పాటని ఘంటసాల గారు ఆలపించారు. ఉలకక పలకక ఉన్న తీరే తెలియనీక మనసు దోచిన వారే పగటి తొంగలు అన్న పాటని ఎస్ జానకి గారు ఘంటసాల గారు ఆలపించారు. ఇలా ఈ చిత్రంలో అనేక మంచి మంచి పాటలు ఉన్నాయి. ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు, బండరాముడు, సుభాష్ రాముడు, టాక్సీ రాముడు వంటి పలు చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆ కోవలోదే టైగర్ రాముడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి కుమారుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అంటే సిఎస్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సిఎస్ రావు గారు నటి రాజసులోచనతో వివాహం జరిగాక రాజసులోచన కథానాయికగా సిఎస్ రావు దర్శకుడిగా పలు చిత్రాలు రూపొందాయి. ఇందులో సుభాష్ రాజా, శాంతినివాసం, వాల్మీకి వగైరా చిత్రాలు ముఖ్యమైనవి. సిఎస్ రావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాజసులోచన నాయికా నాయకులుగా నిర్మించబడ్డ సాంఘిక చిత్రం టైగర్ రాముడు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు ఎస్వి రంగారావు గారు, సంధ్య గారు, రేలంగి గారు, గిరిజ గారు మొదలైన వారు పోషించారు. తోటకూర నాడే చెప్పలేదేం అన్న సామెత ఆధారంగా వడ్డి శ్రీరాములు గారు, పంతం చిన్నారావులు గారు నిర్మాతలుగా ఈ చిత్రం నిర్మించబడింది. చిన్నతనంలో స్కూల్ నుంచి దొరికిన వస్తువులు ఇంటికి తెచ్చి ఇస్తున్న కొడుకు రామును తల్లి మందలించకపోవడంతో అల్లరి చిల్లరగా పెరిగిన రాముడు దొంగగా మారతాడు. అతన్ని పట్టుకోవడం అంటే టైగర్ను బంధించడం అని భావించిన పోలీసు శాఖ వారు అతడికి టైగర్ రాముడు అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ అంటే ఎస్వి రంగారావు గారు, అతని భార్య సంధ్య రాముణ్ణి బంధించాలని ఆఫీసర్ ప్రయత్నిస్తూ ఉంటే రాముడు దొంగ అని తెలియక ప్రభాకర్ చెల్లెలు రాధ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్తను మారమని కోరుతుంది. టైగర్ రాముడు దొంగతనాలు మానివేద్దామనుకున్నా అతని స్నేహితుడు బ్రహ్మం అతని ప్రియురాలు గిరిజ సాగనివ్వరు. ఒక బిడ్డకు తండ్రి అయినా భర్త మారకపోవడంతో రాధ అతన్ని దూరంగా పెడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాము అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు చిక్కడం, చివరకు అతని నిజాయితీ, అతనిలో వచ్చిన మార్పు తెలిసి కథ సుఖాంతం అవ్వడం ఈ చిత్ర నేపథ్యం. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు వంటి మహానటులు నటించిన ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేకపోయినా ఈ చిత్రంలోని సంగీతం ఆకట్టుకుంది. ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆశా దురాశ వినాశనానికి ఏల ప్రయాస అన్న పాట, చందమామ లోకంలో సరదాగా చేద్దామే అందాల జూలి అన్న పాట మొదలైన పాటలు వినసొంపుగా ఉంటాయి. ఘంటసాల గారి కాంబినేషన్లో జానకి, జిక్కి, జమునారాణి, విడిగా లీల, వైదేహి గానం చేసిన ఈ చిత్రంలో సుశీల గారి పాట లేకపోవడం ఒక విశేషం. అంతేకాక మోహిని భస్మాసుర అన్న అంతర్నాటకం, వరుధిని ప్రవరాఖ్య అంతర్నాటకం, ఇందులో ఆలపించిన హిమనగిరి మధురజరి అనురాగం అనే పాట సముద్రాల జూనియర్ వారి రచనా చమతృతికి అద్దం పడతాయి. ఎన్టీఆర్ గారు నటించిన 82వ చిత్రం భీష్మ, ఈ చిత్రం April 19, 1962 విడుదలైంది. ఎన్టీఆర్ భీష్ముడిగా ఇందులో నటించారు. గాంగేయునిగా అతని జననం తండ్రి శంతనుడి కోరిక తీర్చడానికి భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా పేరు కాంచడం, సోదరులైన చిత్రాంగదరు విచిత్ర వీరుల కోసం కాశీరాజకుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకుని రావడం, తన మనసు సాల్వునకు అంతకు ముందే అర్పించానని అంబ పలకడంతో ఆమెను సాల్వునికి అప్పగించగా సాల్వుడు అంబను నిరాకరించడం, స్వయంవరం నుండి తెచ్చిన అంబను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు వివాహం ఆడడానికి నిరాకరించడం, ఆ తర్వాత అంబ తపస్సుతో శివుడిని మెప్పించి భీష్ముడిని చంపగల శక్తిని కోరి మరుజన్మలో శిఖండిగా జన్మించడం, భీష్ముడు కురువృద్ధుడిగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం, చివరికి అర్జునుడి శరాఘాతంతో భీష్ముడికి మరణం తథ్యమైనప్పుడు భీష్ముడు తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఉపయోగించుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీకృష్ణ దర్శనం అయిన తర్వాత పరమపదాన్ని అలంకరించడం వరకు చిత్రకథ సాగుతుంది. భీష్మ కథ అంటే మొత్తం భారతం అన్నట్టుగా చిత్రంలో మహాభారత కథ మొత్తం స్పష్టీకరించబడింది. అంబగా అంజలి, సాల్వునిగా కాంతారావు, కర్ణుడిగా గుమ్మడి, దుర్యోధనుడిగా ధూళిపాళ్ళ నటించారు. బిఏ సుబ్బారావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రామారావు గారు, అంజలిదేవి గారు, కాంతారావు గారు, గుమ్మడి గారు మొదలైన వారు నటించారు. సాలూరి రాజేశ్వరరావు గారు దీనికి సంగీతాన్ని అందించారు. ఘంటసాల గారు, పి సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు నేపథ్య గానం చేశారు. ఆరుద్ర గారు గీత రచన చేయగా బిఏఎన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మనసులోని కోరిక అనే గొప్ప పాట ఈ చిత్రానికి ఉంది. బిఏ సుబ్బారావు గారు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వ్యవహరించారు. ఎన్టీఆర్ పూర్తి స్థాయి ముసలి పాత్ర వేసిన సినిమా ఇది. ఇందులో హైలో హైలే సాహంస కదా నా పడవా అనే పాటని యాక్టర్ సుజాతపై చిత్రీకరించారు. భీష్ముడు సుజాత అనే, ఆ తర్వాత ఆవిడకి భీష్మ సుజాత అనే పేరు వచ్చేసింది. అంజలిదేవి మొదటి భాగం స్త్రీగా, రెండో భాగం పురుషుడిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇది చాలా కష్టమైన పాత్ర, వాయిస్ డబ్బింగ్ చెప్పించారు. అంత ఇమేజ్లో ఈ పాత్ర చేయడం విశేషం. హర్నాథ్ కృష్ణుడిగా మొదటిసారి ఇందులో వేషం వేశారు. బిఏ సుబ్బారావు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక స్క్రిప్ట్ విభాగానికి సముద్రాల జూనియర్ను అధ్యక్షులుగా చేశారు. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక బిఏ సుబ్బారావు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు. ఈ చిత్రంలో స్క్రిప్ట్ విభాగానికి సముద్రాల జూనియర్ పనిచేశారు. ఎన్టీఆర్ గారు నటించిన 83వ చిత్రం దక్ష యజ్ఞం, ఈ చిత్రం May 10, 1962 విడుదలైంది. ఈ చిత్రానికి కడారు నాగభూషణం గారు దర్శకత్వం వహించగా వీరే నిర్మాత. ఇందులో నందమూరి తారక రామారావు గారు, దేవిక గారు, ఎస్వి రంగారావు గారు, కన్నాంబ గారు, చిత్తూరు నాగయ్య గారు, రాజనాల గారు, కళ్యాణ రఘురామయ్య గారు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాలూరు హనుమంతరావు గారు సమకూర్చగా నేపథ్యగాను ఎస్ జానకి, జయలక్ష్మి, పిబి శ్రీనివాస్ గారు, పీలీల గారు మొదలైన వారు అందించారు. నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి గారు అందించగా సంభాషణల్ని ఆరుద్ర గారు అందించారు. లక్ష్మణ్ గోరే గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణాన్ని అందించగా కూర్పును ఎన్కే గోపాల్ గారు అందించారు. వరలక్ష్మి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కడారు నాగభూషణం గారికి వ్యాపార దృక్పథం లేదు. ప్రేక్షకుల గురించి ఆలోచన లేకుండా సిన్సియర్గా తీసేవారు. ఆస్తి అమ్మైనా సరే 1వ తారీఖున జీతం ఇవ్వాలి. ఎన్టీఆర్ కొడుకు చచ్చిపోయాడు, శివుడి పాత్ర వల్లనే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొడుకు చచ్చిపోయాడని అన్నారు. ఎన్టీఆర్ తన సినీ జీవితం మొత్తంలో 2 సార్లే శివుడి వేషం వేశారు. ఉమాచండీ, గౌరీ శంకర్లు అనే చిత్రంలో శివుడి పాత్రని వేశారు. ఆ తర్వాత ఈ చిత్రంలో వేశారనమాట. శివుడి పాత్ర చాలా మందికి అచ్చిరాలేదు. అగ్రహీరోలు శివుడి పాత్రంతేనే భయపడేవారు. దక్షయజ్ఞం కడారు నాగభూషణం గారు, కన్నాంబ గారు 1962లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు ఇది చక్కని లోకము, ఈ చల్లని సమయం అనే పాట, కమనీయం కైలాసం, కాంతుని సన్నిధిని కళలు ఫలించి కవితలు పాడాను అన్న పాట, కోయిలా తెలుపవటే కోరిన జతకాడు రానే రాడా, కొసరుచు మనసారా అన్న పాట మొదలైన పాటలు చాలా ఉన్నాయన్నమాట ఈ చిత్రంలో. పాటలు పద్యాలు అనేవి విపరీతంగా ఉన్నాయి ఇందులో. నందమూరి తారక రామారావు 1923లో పుట్టిన ఎన్టీఆర్కు 1962 సంవత్సరంతో 40 ఏళ్లు నిండాయి. ఆ ఏడాది నటనాపరంగా మరవలేని సంవత్సరంగా ఆయనకు మిగిలిపోయింది. ప్రతి ఏడాదిలాగే ఆయన తన లెక్క ప్రకారం సినిమాలు చేసిన ఆ ఏడాది చేసిన భీష్మ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, రక్త సంబంధం, మహామంత్రి తిమ్మరసు వంటి చిత్రాలు వైవిధ్యానికి, ఎన్టీఆర్ నటన వైదుష్యానికి పెట్టింది పేరుగా మిగిలిపోయాయి. ఇవే కాక ఆత్మబంధువు, స్వర్ణమంజరి, టైగర్ రాముడు వంటి చిత్రాలు కూడా చేసిన ఈ నాలుగు నాలుగే. యువకుడి నుంచి ముదుసలిదాకా పరకాయ ప్రవేశం చేసిన భీష్మ, శివుడిగా నట విశ్వరూపం చూపిన దక్షయజ్ఞం, ఆ రెండిటికి విభిన్నమైన హాస్యరస పోషణకు అవకాశమిచ్చిన గుండమ్మ కథ, అన్నా చెల్లెలి అనుబంధం, కరుణరసం నిండిన రక్త సంబంధం, వీటన్నిటికీ అతీతంగా నవరసాలు నిండిన శ్రీకృష్ణ దేవరాయల పాత్ర నిజంగా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనడానికి వీలు కల్పించాయి. ఇక 1962 సంవత్సరానికి ఎన్టీఆర్ సినీ జీవితానికి ఉన్న మరిన్ని విశేషాలను గురించి నేను వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ మీతో ముచ్చటిస్తాను. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ భావరాజు పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. బై బై.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వెల్పులు కార్యక్రమం. సెప్టెంబర్ 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.